ఓం శాంతి. మురళీ డేట్ 2/7/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు విక్కారాలను దానమిస్తే రాహుగ్రహణం తొలగిపోతుంది. దానమిచ్చినట్లయితే గ్రహణం వదిలిపోతుంది అని అంటారు. ప్రశ్న: వృక్షపతి అయిన తండ్రి తన భారతవాసి పిల్లలపై బృహస్పతి దశను కూర్చోపెట్టటానికి ఏ స్మృతిని ఇప్పిస్తున్నారు? జవాబు: ఓ భారతవాసి పిల్లల్లారా, మీ ఆది సనాతన దేవి దేవతా ధర్మం అతి శ్రేష్టంగా ఉండేది. మీరు సర్వగుణ సంపన్నంగా 16 కళల సంపూర్ణంగా ఉండేవారు. సాగర్ని పిల్లలైన మీరు కామచితిపై కూర్చొని నల్లగా అయ్యారు. గ్రహణం పట్టింది. ఇప్పుడు నేను మిమ్మల్ని మరలా తెల్లగా అంటే పవిత్రంగా చేసేందుకు వచ్చాను. పాట: ఓం నమ శివాయ. ఓం శాంతి. ఎవరి మహిమను విన్నారు? అనంతమైన తండ్రి మహిమ, ఉన్నతోన్నతమైన తండ్రి పరంపిత పరమాత్ముడే. లౌకిక తండ్రి గురించి ఇలా చెప్పరు. సర్వుల పారలౌకిక తండ్రి అత్యున్నతమైన వారు అని పిల్లలకు తెలుసు. వారి పేరే శివుడు. నామరూపాలు లేకుండా ఏ వస్తువు ఉండదు. ఈ సమయంలో అందరికీ రాహు గ్రహణం పట్టింది కనుక దీనిని ఇనుప యుగ ప్రపంచము అని అంటారు. దశలు కూడా ఉంటాయి. బృహస్పతి దశ, శుక్ర దశ. ఇప్పుడు మీ పైన బృహస్పతి దశ ఉన్నది. ఎవరి మహిమ విన్నారో వారు అత్యున్నతమైన శివ బాబా. వారి వాస్తవిక నామం శివుడు. అనేక రకాలైన పేర్లు పెట్టారు. నిజమైన పేరు శివ బాబా. నేను బీజరూపుడను, చైతన్యమైనటువంటి వాడిని అని బాబా అర్థం చేయిస్తున్నారు. వారిని సత్యము చైతన్యము అని అంటారు. అంతేకాని వారిని సుఖ సాగరులు, ఆనంద సాగరులు, శాంతి సాగరులు అని కూడా అంటారు. మహిమంతా ఆ ఒక్క బాబాదే. భారతీయులే మహిమను గానం చేస్తారు కాని ఏమీ అర్థం చేసుకోరు. పూర్తి రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు. రాతి బుద్ధిగా ఎవరు తయారు చేశారు? రావణుడు. సత్యగంలో భారతవాసీల పారస బుద్ధి కలవారిగా ఉండేవారు. సత్యగంలో భారతీయులు పారస బుద్ధి కలవారిగా ఉండేవారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం ఈ భారతదేశం పారసపురిగా ఉండేది. అందులో దేవీ దేవతలు ఉండేవారు. భారతదేశానికే అవినాశి ఖండము అని మహిమ ఉంది. భారతదేశంలోనే పారస బుద్ధి ఉన్న దేవతలుండేవారు. ఈ సమయంలో రాతి బుద్ధి ఉన్న పతితులున్నారు. పతితులుగా ఎలా అవుతారు అన్నది కూడా బాబా అర్థం చేయించారు. ద్వాపర యుగం నుండి ఎప్పుడైతే కామ చితిపై కూర్చుంటారో అప్పటి నుండి నల్లగా అయిపోతారు. కామ అగ్నిలో అందరూ భస్మమైపోయారు. అందులో కూడా విశేషంగా ఇది భారతదేశానికి చెందిన మాట. భారతదేశంలో పారసబుద్ధి ఉన్న దేవతల రాజ్యం ఉండేది. దానిని విష్ణుపురి రామరాజ్యము అని కూడా అనేవారు. ఇది బాబా వచ్చి అర్థం చేయించారు. మధురాతి మధురమైన ముద్దు పిల్లల్లారా, మీరు సత్యగంలో ఉన్నప్పుడు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు. ఇది మీ మహిమ. అక్కడ వికారాలు ఉండవు. ద్వాపర యుగం నుండి రావణుడి 5 వికారాల రాజ్యం ప్రారంభమయ్యింది అనగా రామరాజ్యం పరివర్తనయ్యి రావణ రాజ్యంగా అవుతుంది. ఇప్పుడు గ్రహణం పట్టింది. భారతదేశం పూర్తి అపవిత్రంగా అయిపోయింది. బృహస్పతి దశ అన్నింటికంటే మంచి దశ. సత్యగంలో భారతదేశంపై బృహస్పతి దశ ఉండేది. మరలా త్రేతాయుగంలో శుక్రదశ వస్తుంది. కనుక 2 కళలు తగ్గిపోతాయి. దానిని వెండి యుగము అని అంటారు. తర్వాత ద్వాపరయుగం కలియుగాలు వచ్చాయి. మెట్లు దిగుతూ వచ్చారు. శని దశ ఏర్పడింది. ఈ సమయంలో అందరిపై రాహుదశ ఉంది. సూర్యుడికి గ్రహణం పట్టినప్పుడు దానమిస్తే గ్రహణం వదులుతుంది అని అంటారు. ఇప్పుడు ఆత్మిక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇది ఆత్మిక జ్ఞానం. ఇది ఏ శాస్త్రాల జ్ఞానం కాదు. శాస్త్రాల జ్ఞానాన్ని భక్తి మార్గము అని అంటారు. సత్యత్రేతాయుగాలలో భక్తి ఉండదు. జ్ఞానము భక్తి తర్వాత వైరాగ్యము అనగా ఈ పాత ప్రపంచాన్ని వదలవలసి ఉంటుంది. ఇది శూద్ర వర్ణం. విరాట రూపంలో బ్రాహ్మణ దేవత క్షత్రియ వైశ్య వర్ణాలను చూపిస్తారు. ఇది భారతదేశపు కథనే. విరాట రూపాన్ని కూడా తయారు చేస్తారు. కాని రాతి బుద్ధి ఉన్నవారు అర్థం చేసుకోలేరు. రాతి బుద్ధిగా ఎందుకయ్యారు? ఎందుకంటే పతితులుగా ఉన్నారు. భారతీయులు పారసబుద్ధి కలవారిగా ఉండేవారు. సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇతర ఖండాలేవి ఉండేవి కావు. ఈ విషయాలు బాబా అర్థం చేయిస్తున్నారు. ఈ రాజయోగాన్ని ఎవరు నేర్పిస్తారు? శివాచార్యులు. వారు జ్ఞానసాగరులు. మనుషులెవ్వరినీ జ్ఞానసాగరులు అని, సర్వుల పతిత పావనులు అని అనలేరు. సర్వుల ముక్తిదాత ఒక్క బాబా మాత్రమే. దుఃఖం కలిగినప్పుడు రావణుడు నుండి ముక్తులుగా చేసేందుకు బాబా స్వయంగా వస్తారు. తర్వాత మార్గదర్శకుడై తీసుకువెళతారు. వారిని ఆత్మిక మార్గదర్శకుడు అని అంటారు. బాబా చెప్తారు, నేను ఆత్మలైన మీ అందరికీ మార్గదర్శకుడిని. అందరినీ తిరిగి తీసుకువెళతాను. నాలాంటి మార్గదర్శకుడు వేరెవ్వరూ ఉండరు. గాడ్ ఫాదర్ ముక్తి శక్తిదాత మార్గదర్శకుడు ఆనంద సాగరుడు అని అంటారు. అందరిపై దయ చూపిస్తారు. ఎందుకంటే సాగరుని పిల్లలందరూ కామచితిపై కూర్చొని కాలి మరణించారు. ఇందులో కూడా ముఖ్యంగా భారతదేశం మాటే ఉంది. మీరు 16 కళల సంపూర్ణులుగా సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. ఇప్పుడు కామచితిపై కూర్చొని మీరు ఎలా తయారయ్యారు? ఇప్పుడు మరలా బాబా వచ్చారు. వృక్షపతి అయిన తండ్రి వచ్చి మనుష్య మాతృలపై బృహస్పతి దశను కూర్చోపెడతారు. పూర్తి విశ్వానికి, ముఖ్యంగా భారతదేశానికి ఈ సమయంలో రాహుగ్రహణం పట్టి ఉంది. బాబా చెప్తున్నారు, నేనే వచ్చి పూర్తి ప్రపంచానికి, ముఖ్యంగా భారతదేశానికి గతి సద్గతిని ఇస్తాను. మీరు పారసబుద్ధి కలవారిగా అయ్యేందుకే ఇక్కడకు వచ్చారు. అతి ప్రియమైన తండ్రి, ప్రేయసులందరి ప్రియతముడు ఒక్కరే. అన్ని దేశాలలో లింగాన్ని తప్పకుండా తయారు చేస్తారు. ఎందుకంటే సర్వులకు తండ్రి కదా. భారతదేశంలో శివుని మందిరాలు చాలా ఉన్నాయి. వాటిని శివాలయము అని అంటారు, అనగా వారి నివాస స్థానం. సత్తీగంలో దేవీ దేవత ధర్మానికి చెందిన మనుష్యులుండేవారు. ఆ ధర్మం ఎప్పుడుండేదో, వారి రాజ్యం ఎప్పుడు ఉండేదో ఎవ్వరికీ తెలియదు. సత్తిగ ఆయువును చాలా ఎక్కువగా వ్రాసేశారు. మీ పైన ఇప్పుడు 21 జన్మలకు బృహస్పతి దశ కూర్చొని ఉంది అని బాబా అర్థం చేయిస్తున్నారు. బాబా వృక్షపతి, జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, వారినే అందరూ పిలుస్తారు. నీవే తల్లివి తండ్రివి, మేము మీ పిల్లలము అని అందరూ వారిని మహిమ చేస్తారు. సత్యత్రేతాయుగాలలో అపారమైన సుఖం ఉండేది. బాబా హెవెన్లీ గాడ్ ఫాదర్. స్వర్గ రచయిత అయినప్పుడు మనం కూడా తప్పకుండా స్వర్గంలో ఉండాలి. బాబా చెప్తారు, మీరంతా స్వర్గవాసులుగా ఉండేవారు, ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు. ఆది సనాతన దేవి దేవత ధర్మం భారతదేశానికి చెందినదే. క్రైస్తవ ధర్మం వారు ఆ ధర్మంలోనే నడుస్తూ ఉంటారు. కానీ దేవీ దేవత ధర్మానికి చెందిన మీరు మీ ధర్మాన్ని ఎందుకు మర్చిపోయారు అని బాబా అడుగుతున్నారు. మీ ధర్మము కర్మము సర్వశ్రేష్టంగా ఉండేది అని బాబా స్మృతిని కలిగిస్తున్నారు. ఇప్పుడు మీరు నీచులుగా, పాపులుగా, వికారులుగా అయిపోయారు. మీరు దేవతల పూజారులు. మరి మీరు స్వయాన్ని హిందువులుగా ఎందుకు చెప్పుకుంటున్నారు? భారతదేశానికి ఎలాంటి పరిస్థితి వచ్చింది? ఎవరైతే దేవత ధర్మానికి చెందిన వారిగా ఉన్నారో వారు విక్కారులైన కారణంగా స్వయాన్ని దేవతలుగా చెప్పుకోవటం లేదు. బాబా చెప్తారు, ఇప్పుడు ఇది పతిత ప్రపంచం అంతమయ్యే సమయం, మహాభారత యుద్ధం కూడా రానున్నది. భగవాను వాచ, నేను మీకు సత్యుగం కోసం రాజయోగాన్ని నేర్పిస్తాను. భగవంతుడు ఒక్కరే, వారి పిల్లలమైన మనం శాలిగ్రామాలు. బాబా చెప్తారు, పూజ్యులుగా ఉన్న మీరే పూజారులైన భక్తులుగా అయిపోయారు. ఇప్పుడు మరలా పూజ్య దేవతలుగా అయ్యేందుకు జ్ఞానాన్ని తీసుకుంటారు. మరలా ద్వాపర యుగంలో పూజ్యుల నుండి పూజారులుగా అయిపోతారు. మీరు పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఎవరైతే 84 జన్మలని తీసుకున్నారో వారే వచ్చి బ్రహ్మ కుమార్ కుమారీలుగా అవుతారు. బ్రహ్మ ద్వారా ఆది సనాతన ధర్మ స్థాపన జరుగుతుంది అని కూడా మహిమ చెయ్యబడింది. ప్రజాపిత ఉన్నప్పుడు వారికి చాలా మంది పిల్లలు కూడా ఉంటారు. వారు తప్పకుండా ఇక్కడే ఉండాలి. లెక్కలేనంత మంది ప్రజలున్నారు. ఈ బ్రాహ్మణులే మరలా దేవతలుగా అవ్వాలి. బాబా వచ్చి శూద్రులను పరివర్తన చేసి బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఈ సంగమ యుగంలోనే ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన జరుగుతుంది. ఇది కళ్యాణకారి సంగమ యుగం. ఈ యుద్ధమే కళ్యాణకారి యుద్ధము అని అంటారు. ఈ వినాశనం తర్వాతనే మరలా స్వర్గద్వారాలు తెరవబడతాయి. మీరు స్వర్గవాసులుగా అయ్యేందుకు లెక్క విష్ణుపురికి వెళ్లేందుకే ఇక్కడకు వచ్చారు. ఇప్పుడు పిల్లలైన మీపై అవినాశి బృహస్పతి దశ ఉన్నది. 16 కళల సంపూర్ణులు అని పిలవబడతారు. మరలా 2 కళలు తగ్గిపోతాయి. ఇప్పుడు శుక్రదశ అని అంటారు. సత్యగల్లో బృహస్పతి దశ, తర్వాత త్రేతాలో శుక్రదశ ఉంటుంది. తర్వాత కిందకు దిగుతూ వచ్చారు. మంగళ శని రాహు దశలు కూడా వస్తాయి. అనేక జన్మల నుండి ఉల్టా దశలు తిరుగుతూ వచ్చాయి. ఇప్పుడు బాబా ద్వారా బృహస్పతి దశ కూర్చొని ఉంది. ఈ అనంతమైన తండ్రి జ్ఞాన సాగరులు, పతిత పావనులు, వారే మీకు తండ్రి, శిక్షకుడు, సద్గురు కూడా అయ్యారు. మిగిలిన వారంతా అసత్యమైన వారు. వారు ఎవరికీ సద్గతిని ఇవ్వలేరు. దీనినే వికారి ప్రపంచము అని అంటారు. అది నిర్వికారి ప్రపంచం. ఇప్పుడు వికారి ప్రపంచంలో అందరూ దుఃఖీగా ఉన్నారు. యుద్ధాలు, మారణ హోమాలు ఏమేమో జరుగుతూ ఉన్నాయి. దీనినే అనవసర రక్తపాతము జరిగే నాటకము అని అంటారు. ఏ తప్పు లేకున్నా ఏమేమో చేస్తూ ఉంటారు. ఒక్క బాంబును ఎలా వేస్తారు అంటే తక్షణమే అంతా సమాప్తమైపోతుంది. ఇది అదే సంగమయుగ సమయం. దేవతలైన మీకోసం మరల కొత్త ప్రపంచం కావాలి. కనుక బాబా చెప్తారు, మధురమైన పిల్లలు మన్మనాభవ. ఇది ఏ తండ్రి చెప్తారు? శివ్ బాబా. వారు నిరాకారులు, మీరు కూడా నిరాకారులే. కానీ మీరు పునర్జన్మలలో వస్తారు, నేను రాను. ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు, ఒక్కరు కూడా పావనంగా లేరు. పతితులుగా అవ్వనే అవ్వాలి. సతో రజో తమోలలో దిగవలసి ఉంటుంది. ఈ సమయంలో పూర్తి వృక్షం శిథిలావస్థను పొందింది. ప్రపంచం పూర్తిగా పాతదైపోయింది. ఇప్పుడు మరలా దానిని కొత్తదిగా చెయ్యవలసి ఉంటుంది. పతిత ప్రపంచంలో ఎంతమంది మనుషులున్నారో చూడండి. పావన ప్రపంచంలో చాలా కొద్ది మంది రాజ్యం చేస్తారు. అక్కడ ఒకే ధర్మం ఉండేది, వేరే ధర్మమేది ఉండేది కాదు. భారతదేశాన్ని స్వర్గము అని అంటారు. ఒక్క క్షణంలోనే సూర్యుడు, ఒక్క క్షణంలోనే చంద్రుడు అని మహిమ చెయ్యబడుతుంది. సత్యగంలో 9 లక్షల మంది ఉంటారు. తర్వాత మరలా వృద్ధి చెందుతూ ఉంటారు. ముందు చాలా చిన్న పూల చెట్టుగా ఉంటుంది. అదే ఇప్పుడు ఎంత పెద్ద ముళ్ళ అడవిగా అయ్యింది. ఢిల్లీలో మొఘల్ గార్డెన్ ఎంత బాగుందో చూడండి. దానికంటే పెద్ద తోట ఏదీ లేదు. అడవి ఎంత పెద్దదిగా ఉందో చూడండి. సత్యగం అనే తోట కూడా చాలా చిన్నది. తర్వాత వృద్ధి చెందుతూ చెందుతూ పెద్దగా పెరుగుతుంది. ఇప్పుడిది ముళ్ళ అడవిగా అయిపోయింది. రావణుడు రావటంతో ముళ్ళగా అయిపోతారు. ఇది ముళ్ళ అడవి. పరస్పరంలో పోట్లాడుకుంటూ ఒకరినొకరు చంపుకుంటారు. ఎంత క్రోధముంది. కోతి కన్నా హీనము అని అనబడతారు. కనుక బాబా చెప్తున్నారు, ప్రియమైన పిల్లలు, మీపై ఇప్పుడు వృక్షపతి దశ ఉన్నది. ఇప్పుడు దానమిస్తే గ్రహణం తొలగిపోతుంది. ఇప్పుడు సంపూర్ణ నిర్వికారులుగా ఇక్కడే అవ్వాలి. తర్వాత ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి శివాలయంలో వస్తారు. శివాలయంలో చాలా సుఖముంటుంది. దేవీ దేవతల రాజ్యం ఉంటుంది. సత్యగాన్ని శివాలయమని, కలియుగాన్ని వేశ్యాలయము అని అంటారు. ఈ వేశ్యాలయాన్ని రావణుడు స్థాపన చేశాడు. ఇప్పుడు బాబా చెప్తారు, పతితుల నుండి పావనంగా అవ్వాలి. ఎలా అవుతారు? త్రివేణిలో, గంగలో స్నానం చెయ్యటం వలన పావనంగా అవుతారా? ఇదే అనేక జన్మల నుండి చేస్తూ వచ్చారు. కోట్ల కొలది మనుషులు వెళ్లి స్నానం చేస్తారు. చాలా నదులు, కాలవులు, చెరువులు మొదలైనవి ఉన్నాయి. ఎక్కడ నీళ్లు చూసినా వెళ్లి స్నానం చేస్తారు. ఎందుకంటే స్వయాన్ని పతితులము అని భావిస్తారు. ఇప్పుడు పారసనాథుడు మీ బుద్ధిని బంగారం వలె చేస్తున్నారు. కనుక అలాంటి పారసనాథుడైన బాబాని ఎంత ప్రేమగా స్మృతి చెయ్యాలి. అచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పితా బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం మొదటి పాయింట్, ఈ ముళ్ళ ప్రపంచం నుండి పూల తోటకు వెళ్లేందుకు ఏ వికారాలు ఉన్నాయో వాటిని తీసెయ్యాలి. పారసంగా చేసే బాబాని చాలా ప్రేమగా స్మృతి చెయ్యాలి. రెండో పాయింట్, ఈ కళ్యాణకారి సంగమ యుగంలో శూద్రుల నుండి బ్రాహ్మణులుగా మరలా దేవతలుగా అయ్యే పురుషార్థం చెయ్యాలి. రాహుగ్రహణాన్ని తొలగించుకునేందుకు వికారాలను దానం చెయ్యాలి. వరదానం సంగమయుగంలో ప్రతి కర్మను ఒక కళ రూపంలో చేసే 16 కళ సంపన్న భవ. సంగమయుగం విశేషంగా కర్మరూపి కళను చూపించే యుగం. ఎవరి ప్రతి కర్మ ఒక కళ రూపంలో జరుగుతుందో వారి ప్రతి కర్మ లేక గుణాలు మహిమ చెయ్యబడతాయి. 16 కళ సంపన్నము అనగా ప్రతి చలనము సంపూర్ణ కళ యొక్క రూపంలో కనిపించాలి. ఇదే సంపూర్ణ స్టేజి యొక్క గుర్తు. ఉదాహరణానికి సాకారం, బాబా మాట్లాడటం నడవటం అన్నిటిలో విశేషతను చూశారు కనుక ఇది కళ అయ్యింది. కూర్చునే కళ, నుంచునే కళ, చూసే కళ, నడిచే కళ ఉండేది. అన్నింటిలో న్యారాస్థితి మరియు విశేషత ఉండేది కనుక ఇలా బాబాని అనుసరించి 16 కళల సంపూర్ణంగా అవ్వండి. స్లోగన్ ఎవరైతే వెంటనే పరిశీలించి నిర్ణయిస్తారో వారే పవర్ఫుల్. అవ్యక్త ప్రేరణ పాయింట్ జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభూతి చెయ్యండి. ఎప్పుడైతే పిల్లలైన మీ యోగం జ్వాలా స్వరూప శక్తిశాలిగా అవుతుందో అప్పుడు పవిత్రత యొక్క అగ్ని ఒక్క సెకండులో విశ్వంలోని చెత్తను అంటే అపవిత్రతను భస్మం చెయ్యగలదు. ఈ పవిత్రత శక్తి ఒక మహోన్నతమైన శక్తి. చివరిలో ఎప్పుడైతే మీరు సంపూర్ణ పవిత్రంగా అవుతారో అప్పుడు మీ శ్రేష్ఠ సంకల్పమనే లగ్నం యొక్క అగ్ని ద్వారా ఈ చెత్త అంతా భస్మమైపోతుంది. ఓం శాంతి.
ఓం శాంతి. ప్రకాశ్మణి దాది గారి అమృత వచనాలు. జ్ఞానితు ఆత్మ యొక్క మొదటి గొప్ప గుణం సహనశీలత. బాబా పిల్లలైన మనకు ఎంతో గొప్ప పాఠాన్ని నేర్పిస్తారు. పిల్లలు, మీరు ఈ జ్ఞాన మార్గంలో ముందుకు సాగాలంటే తప్పకుండా సహనశక్తి అలవర్చుకోవాలి. సహనశీలురుగా మారడానికి కొంత తపస్సు, కొంత శ్రమ అవసరం. సహనశీలత అనేది అత్యంత గొప్ప శక్తి. అన్ని దైవీ గుణాలలో ఇది ఒక మహాగుణం. బాబా చెప్పిన ఈ మాట విన్న తర్వాత ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలించుకోవాలి, నాలో సహనశీలత అనే గుణం ఉందా అనేసి. బాబా చెప్పారు, పిల్లలు సుఖం దుఃఖం, స్తుతి నింద, గౌరవం అవమానం వంటి ప్రతి పరిస్థితిలో సమాన స్థితిలో ఉండే శక్తి కావాలి. ఈ సహనశీలతే జ్ఞాని ఆత్మ యొక్క మొదటి గుణం. జ్ఞాని ఆత్మ అంటే ప్రతి పరిస్థితిలో సమభావంతో ఉండే ఆత్మ, సమభావంతో ఉండే ఆత్మ. ఈ గుణం లేకపోతే మనం నిజమైన జ్ఞాని ఆత్మలమని చెప్పుకోలేం. మనలను మనం జ్ఞాని ఆత్మలుగా భావించినప్పుడు మనకు ఈ డ్రామా గురించి పూర్తి జ్ఞానం ఉంటుంది. ప్రతి ఆత్మ యొక్క సత్తో రజో తమో స్థితుల గురించిన అవగాహన ఉంటుంది. ఈ జ్ఞానం ఉన్నప్పుడు సహజంగానే ప్రతి ఒక్కరి పట్ల సమాన దృష్టి ఏర్పడుతుంది. ఉదాహరణకు, ఒక చిన్నపిల్లవాడు యువకుడవుతాడు, తర్వాత వృద్ధుడవుతాడు. అప్పుడు మనం ప్రకృతితో ఎందుకు పోరాడం? ఓ ప్రకృతి, నన్ను ఎందుకు చిన్నవాడి నుండి పెద్దవాడిగా మార్చావు అని అడగం. ఎందుకంటే అది ప్రకృతి నియమమని మనకు తెలుసు. అలాగే నాలుగు ఋతువులు మారడం కూడా ప్రకృతి ధర్మమే. చలికాలంలో చలి, వేసవిలో వేడి ఉండటం సహజం. మనం వాటిని మార్చలేం. వాటి నుండి రక్షించుకోవడానికి అవసరమైన సాధనాలను మాత్రమే ఉపయోగించగలం. ప్రస్తుతం ప్రకృతి తమో ప్రధానంగా ఉంది. సత్యయుగంలో ప్రకృతి సతో ప్రధానంగా ఉంటుంది కాబట్టి అక్కడ సుఖమే ఉంటుంది. ఇప్పుడు తమో ప్రధాన స్థితి ఉన్నందువల్ల ప్రకృతిపై కోపం రావడం సరైంది కాదు. ప్రకృతితో మనం ఎప్పుడూ పోరాడము. ఓ చలికాలమా, నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు అని అనము. ఎందుకంటే అది ప్రకృతి ధర్మమని మనకు తెలుసు. అలాగే కుటుంబ పరిస్థితులు కూడా వస్తుంటాయి, పోతూ ఉంటాయి. అవి కూడా డ్రామాలో భాగమే. వాటి గురించి బాధపడడం లేదా వాటితో పోరాడడం అవసరం లేదు. ప్రకృతి యొక్క సుఖదుఖాలను ఎలా సహిస్తామో అలాగే కుటుంబంలో ఎదురయ్యే పరిస్థితులను కూడా సహనంతో స్వీకరించాలి. వాటి వల్ల మన స్థితి పైకి కిందకి కాకూడదు. కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటాం, అందరూ నన్ను గౌరవించాలి, ఎవరో గౌరవం ఇవ్వకపోతే కోపం వస్తుంది. కాని ప్రకృతి కష్టాన్ని ఇస్తే కోపం రాదు. మరి ఒక వ్యక్తి అవమానిస్తే ఎందుకు బాధపడుతున్నాము? ఒకసారి ఆలోచించాలి, నేను అతనికి ఎంత గౌరవమిచ్చాను? ఇక్కడ రెండు విషయాలున్నాయి, ఇవ్వడం మరియు తీసుకోవడం. అవమానం జరిగినప్పుడు కోపం వస్తే అది నాకు గౌరవం కావాలంటే ఆకలి ఉందని అర్థం. నేను గౌరవం కోరుకునేవాడినా లేక గౌరవం ఇచ్చేవాడినా, నేను వరదాతనా లేక ఇతరుల నుండి వరాలు తీసుకునేవాడినా, గౌరవం అడగడమంటే ఆత్మల నుండి వరం అడిగినట్లే. బాబా చెప్తారు, అడగడం కంటే మరణించడం మేలు. నేను దాతా బిడ్డను, అయితే తీసుకునేవాడిగా ఎందుకు మారాలి? ఈ ప్రశ్నను ప్రతి ఒక్కరూ తమను తాము అడగాలి. అందరినీ ప్రేమించండి అని చెబుతారు. మనం కూడా నేను అందరినీ ప్రేమిస్తున్నాను అంటాము. కాని ఎదుటివారు మనల్ని నిరాకరిస్తే మనసుకు బాధ కలుగుతుంది. అప్పుడు గుర్తుంచుకోవాల్సిందేమిటంటే ఇది కూడా అనేక జన్మల కర్మల లెక్కాచారం. ఈ లెక్కాచారాన్ని ప్రేమతో ముగించాలి. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ గౌరవం కూడా లభిస్తుంది. మన భావనలు శుభంగా ఉంటే, మన సంకల్పాలు శుభంగా ఉంటే ఇతరుల పట్ల మన ఆశీర్వాద భావన కొనసాగుతుంది. నేను ఈ స్థితిలో స్థిరంగా ఉంటే అందరూ నన్ను సహజంగానే ప్రశంసిస్తారు. కాని నేను నా స్థితిలో స్థిరంగా లేకపోతే ఎవ్వరూ నన్ను ప్రశంసించలేరు అని అంటున్నారు ప్రకాశ్మణి దాదీజీ. అచ్చా, ఓం శాంతి.